సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ఓం. పదవ అధ్యాయం 11వ శ్లోకం. తేషామేవానుకం పార్థం అహమజ్ఞానజంతమః నాశయామ్యాత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత ఇంతవరకు కృష్ణ పరమాత్మ ప్రతి వ్యక్తి భగవంతుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి అనే విషయాన్ని చెప్పారు. విశ్వరూపంగా ధ్యానించమని పూజించమని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే ఇష్టదేవత ఒక రూపాన్ని భావించి పూజించడం అది ఒక మానసిక ధైర్యాన్ని ఇస్తుంది మనిషికి. ప్రతి మనిషి కూడా భగవంతుణ్ణి ఒక రూపంలో ఆరాధించడం మానసిక ధైర్యాన్ని శక్తినిస్తుంది అని చెప్తుంది శాస్త్రం. అందుకని మనిషికి ఏ రూపం ఇష్టమైతే ఆ రూపంలో పూజించదు. మనిషి రూపమే తీసుకోమన్నది శాస్త్రం. భగవంతుణ్ణి కూడా కాళ్ళు చేతులు తల కళ్ళు ముక్కు మల్లాగున్న రూపమైతే మనం మాట్లాడుకోవచ్చు. అందుకని కోతి కోతితో రిలేట్ చేసుకుంటుంది, కుక్క పిల్లతో రిలేట్ చేసుకుంటుంది. రిలేట్ అంటే సంబంధం. దాన్ని చూస్తే దగ్గరిపోతుంది, కాకి కాకిని చూసి దగ్గరిపోతుంది. ఏ జీవరాశి అయినా తన రూపాంతో కూడిన దాని వైపు పోతున్నది చూసారా? అవునా? పక్షులు కానీ జంతువులు కానీ మరి ఏ జీవరాశి అయినా తన యొక్క జీవరాశి అదే జీవరాశి వైపు వెళుతుంది మనస్సు. దానితోనే స్నేహం చేయాలని, దానితోనే మాట్లాడాలని దాన్ని మాట్లాడుతుందో లేదో, ఆడుకోవాలని ఇట్లా చేస్తుందా లేదా? ఆ జీవరాశులన్నిటికీ కూడా దిగులు చింతలు లేవు, మనలాగా బాధపడవు. అవి ఆకలైతే తింటాయి, నొప్పి వస్తే ఆహా అంటుంది, అంతే. నాకెందుకు వచ్చింది నొప్పి, నేనేం పాపం చేశాను, నేనెందుకు అందరి చేత రాళ్ళు వేసి కొట్టబడాలి, నాకెందుకు ఈ గాయం తగలాలని బాధపడదు. అది బాధ వచ్చింది, బాధపడుతుంది అంతే. కానీ ఎందుకు ఎప్పుడు ఏమిటి ఎవరు కారణం ఇవన్నీ ఆలోచించదు, ఏ జీవరాశి ఆలోచించదు. కానీ మనిషే కదా బాధపడేది అట్లా, నాకెందుకు ఈ నొప్పి రావాలి, నేనేం తప్పు చేశాను, నన్ను ఎందుకు బాధ పెట్టాలి వాళ్ళు. అవి మనిషికే కాదు వస్తాయి, కనుక మనిషికే కావాలి దేవుడు. అర్థమైందా? మిగతా జీవరాశులకు అక్కర్లేదు, వాళ్ళకి ఏం బాధలు లేవు, మనలాగా బాధలు లేవు. టెన్షన్, స్ట్రెస్, యాంగ్జైటీ లేదు వాటి, దిగులు చింత చీకు చింత లేదు వాటి. వాటికి మనలాగా మమకారం ఉండదు ఆ పిల్లల మీద జీవితాంతం. ఏదో కాస్త వాటికి రెక్కలు వచ్చే వరకు పెంచుతాయి, ఇంక పో ఎగురెగురు అంటుంది, పంపిస్తుంది. బాతు చూశారు కదా, ఆ పిల్ల బాతు పిల్లకి ఈత వచ్చే వరకు ఊపి మీద కూర్చోబెట్టుకుని నీడలోకి తీసిపోతుంది. తీసిపోయి దానికి అక్కడ అక్కడ దూరం పోగానే ఇది ఇప్పుడు నీడలు మునిగిపోయి అటు పోతుంది. ఈ చిన్న బాతు కొట్టుకుంటుందని, అయ్యో నాకు ఈత రాకుండా మమ్మ వదిలిపెట్టిపోయింది అని. అప్పుడు ఈత నేర్చుకుంటుంది అని. ఇంకా అది ఈత నేర్చుకున్న తర్వాత కొద్ది కాలం తర్వాత ఇంకా పెద్ద బాతు పట్టించుకోదు. కానీ మనుషులు అట్లా కాదు, పట్టిస్తూ ఉంటారు, ఇంకా 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 ఆలోచిస్తూనే ఉంటారు. అందుకే దిగులు చింత. ఏమండి వాటిలాగా మనం ఉండలేం కదా. కనుక మనకు దేవుడు కావాలి, మనలాంటి రూపం ఉన్నటువంటి ఆయన కావాలి. మళ్ళీ మనలాగే కాదు, కొంచెం ఎక్స్ట్రా, ఒక చెయ్యి ఎక్స్ట్రా, కొన్ని ఆభరణాలు ఎక్స్ట్రా, కొన్ని ఆయుధాలు చేతులు, ఎందుకంటే నన్ను రక్షించాలి కదా, ఆయుధాలు ఎక్స్ట్రా, కొన్ని ఎక్స్ట్రా పవర్స్, వాటన్నిటితో ఒక కల్పన చేసుకున్నాం మనం అట్లా భగవంతుణ్ణి నాకు ఇష్టమైన రూపంగా. అది వాళ్ళ వాళ్ళకు ఒక రూపం ఇష్టం ఉంటుంది, ఆ రూపాన్ని ఆలోచిస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల మానసికమైనటువంటి ఒక ధైర్యం, ఒక అభయం అన్ని వస్తాయి, భయం లేని స్థితి, కొంచెం కొంచెం మనిషికి ఒక ఓర్పు ఓదార్పు భగవంతుడి నుంచి కలుగుతుంది. అట్లా ఎంతో మంది భక్తులు అలా పొందారు, పొందుతూ ఉన్నారు. కొద్దో గొప్ప ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా భగవంతుడి నుంచి ఓదార్పుని పొందుతూనే ఉన్నాడు. నేను ఉండంగా నీకు ఎందుకు భయం అంటాడు భగవంతుడు, బాగుంది అందుకని ఆయన పెట్టుకొని ఆయన చూసుకుంటాడు మా ఇల్లంతా, నేను బయటికి వెళ్తున్నా తాళవేసి నువ్వు చూసుకుని ఆయన అని చెప్పి వస్తాం కదా, అందుకని మళ్ళీ అన్ని చూసుకున్నాడు భగవంతుడే, అన్ని రక్షిస్తున్నాడు అంటామా లేదా. ఈ భక్తి నుంచి దాటి అన్ని భగవంతుడేని చూసేటట్టు దృక్కోణం రావాలి అంటారు కృష్ణ పరమాత్మ. లేకపోతే ఏమవుతుందంటే అహంకారం పెరిగి మనిషిలో సంకుచితత్వం పెరుగుతుంది. నేను నా దేవుడు అంటే అహంకారం ఇంకా పెరుగుతూ ఉంటుంది. అన్నింటిలో భగవంతుడిని చూడాలి. అందుకే కొంతమంది ఆ భగవంతుడిని పూజించడం కొంతకాలం అయిన తర్వాత వాళ్ళకి అన్నింటిలో భగవంతుడిని చూడటం నేర్చుకుంటారు, సహజంగా పెరిగిపోతుంది వాళ్ళకి. అందరి మీద దయ జాలి కరుణ పెరుగుతుంది. స్వామీజీ ఒక ఉదాహరణ చెప్తారు, పాపం ఎవరో దంపతులకి పిల్లలు ఉండేవాళ్ళు, పిల్లడు వాడు పోయినాడు, చనిపోతే తర్వాత కొద్ది కాలం దుఃఖపడిన తర్వాత వాళ్ళకి అనిపించిన తర్వాత ఎందుకు దుఃఖపడాలి మనం? ఇలా తల్లిదండ్రులు లేని పిల్లలు ఎంతో మంది ఉంటారు కదా, వాళ్ళని మన పిల్లలుగా భావించి వాళ్ళకి సేవ చేద్దాం అని చేయడం మొదలుపెట్టారట వాళ్ళు ఆర్ఫనేజ్కి పోయి. లేకపోతే ఎవరన్నా పిల్లల్ని దత్తు తీసుకొని పిల్లలకి అనాథ పిల్లలకి సేవ చేయడం మొదలుపెట్టి ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు 10 మంది పిల్లల్ని 20 మంది పిల్లల్ని పోషించడం, వాళ్ళని వాళ్ళకి బట్టలు కొని పెట్టడం, చదువులు చెప్పించడం, సేవ చేయడం చేస్తూ ఉంటే వీళ్ళ బాధ మర్చిపోయినారు చివరికి వాళ్ళకి సేవ చేయడం వల్ల. అంటే వాళ్ళ దుఃఖాన్ని నుంచి ఎప్పుడు బయటకు పడగలిగారు వాళ్ళు? ఎప్పుడైతే తమ పిల్లల్ని ఆ పిల్లల్లో చూసుకున్నారో, మన పిల్లలు పోయినారే అని దిగులు లేదు వాళ్ళకి. ఆ దిగులు లేకుండా, ఆ దిగులు పోయింది ఎప్పుడు? బయట పిల్లల్లో వాళ్ళ పిల్లల్ని చూసుకున్నప్పుడు. అంతకుముందు వరకు మా పిల్లలు ఒకటే దిగులు, చింత. ఉన్నప్పుడు చింత, లేనప్పుడు చింత. ఇప్పుడు మనిషిలో అహంకారం ఏమైంది చూస్తారా, డైల్యూట్ అయింది. నేను నాది అనే దాని నుంచి మనది మనం, మన సమాజం మనది, ఇదంతా భగవంతుడి సృష్టి, నేను ఈ సృష్టిలో భాగం. ఈ సృష్టిలో భాగం కనుక ఈ సృష్టి అంతా కూడా భగవంతుడిది కనుక నేను అంతా సంబంధించిన వాణ్ణి, ఈ సృష్టికి సంబంధించిన వాణ్ణి నేను, ఈ సృష్టి నాకు సంబంధించింది అనేటటువంటి విశాలత, చిత్త విశాలత పెరిగి రాగద్వేషాల నుంచి బయటపడతాడు మనిషి. అలా రాగద్వేషాల నుంచి బయటపడిన మనస్సులో భగవంతుడు నెలకొంటాడు అని చెప్పి ఆత్మదీపేన వాళ్ళ మనసులో నేనుండి వాళ్ళకి, ఎప్పుడైతే వాళ్ళు ఏకరూపం నుంచి దాటి విశ్వరూపానికి వస్తారో వాళ్ళలో సంకుచితత్వం ఉండదు, ఈర్ష అసూయ ఉండదు. ఎవరిని చూసినా కూడా భగవంతుడి రూపమే, చెట్టు చూసినా, చేమలు చూసినా, జంతువులు చూసినా, పక్షులు చూసినా, అంత భగవంతుడి రూపమే. భగవంతుడే ఈ రూపంలో వచ్చాడు, భగవంతుడే ఈ రూపంలో వచ్చాడు అని అంటాడు. మనం అనుకుంటే పిచ్చివాడు అనుకుంటాం. అమర్నాథ్ పోతూ ఉంటే అక్కడ అన్నం ప్యాకెట్లు ఇట్లా విసిరేస్తారు అందరి జనానికి, పోయే వాళ్ళందరికీ, తినండి 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 అని. మాకు వద్దయ్య అంటే రండి తినండి, లాక్కెళ్ళల్లో తినిపిస్తారు వాళ్ళకి. ఎందుకని అందులో తినిపిస్తారంటే, ఈ వెళ్ళే వాళ్ళలో ఎక్కడున్నాడో భగవంతుడు వీళ్ళలో కూర్చొని ఉంటే, అందుకని ఆయనకు పెట్టాలి, ఆ భగవంతుడికి పెట్టాలి. అంటే ఒక్కడిని పిలిచి వీళ్ళో ఉన్నాడని వాళ్ళు కనుక్కోలేరు కదా, ఫలానా ఆయనలో భగవంతుడు ఉన్నాడని చెప్పి కనుక్కొని లాగి పెట్టలేరు. అందుకని అందరికి పెట్టారనుకోండి, భగవంతుడు తిన్నట్లే వాళ్ళకి. చూడండి ఎంత ఫుడ్ ఇస్తారంటే చెప్పడానికి లేదు అసలు. మనకు ఆ నార్త్ ఇండియా వైపు వెళితే ఇప్పటికీ హరిద్వార్ ఏమిటి, రిషికేశ్ ఏమిటి, అమర్నాథ్ ఏమిటి, మానస్ సరోవరం ఏమిటి, అసలు మనం ఎప్పుడు తినడం. అన్ని రకాల స్వీట్లు ఇస్తారు, అన్ని రకరకాల రుచి రుచికరమైన భోజనాలు చేసి మరి రెస్పెక్ట్తో అన్నమాట గౌరవించి, ఎందుకంటే భగవంతుడి కోసం వీళ్ళందరూ వస్తున్నారు కదా. ఏ రూపంలో ఉన్నాడో భగవంతుడు ఎవరికి తెలుసు, అందుకని వాళ్ళందరికీ సేవ చేస్తారు. కారణం ఏమిటంటే భగవంతుడు అంతటా ఉన్నాడు, అన్ని రూపాల్లో ఉన్నాం, మనం ఏదో విధంగా సేవ చేస్తే వీళ్ళకి మెడికల్గా కానీ, ఆహార పరంగా కానీ, రవాణా పరంగా కానీ ఏదో విధంగా చేస్తారు జనం. అలా చేసేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, భగవంతుడికి చేస్తున్నాం అనుకుంటారు వాళ్ళు. కుంభమేళ కూడా మొన్న కుంభమేళాకి వెళ్ళినప్పుడు 2 సంవత్సరాల క్రిందట అక్కడ చూశాను. ఎంతెంత ధనం ఇస్తారో, ఎంతెంత వన్నం పెడతారో, ఎంతమందికి ఎన్ని ఇస్తారో వాళ్ళు అక్కడ. కారణం ఏమిటంటే దేవతలందరూ దిగొస్తారు ఇప్పుడు, భగవంతుడు ఆ రూపంలో ఉంటాడు అని చెప్పి వాళ్ళు వీళ్ళు వాళ్ళని చూడరు. విత్తగాడికి కూడా వాడిలోనే ఉన్నాడేమో భగవంతుడు, కూర్చున్నాడేమో నన్ను నన్ను కరుణించడానికి అని చెప్పి వాడికి చేస్తాడు. అదే ఏకరూపం ఉన్న వాళ్ళైతే కదలరు, ఎక్కడికి ఎక్కడికి కదలరు, ఇక్కడే ఆ గుండ్రాయిలా కూర్చుంటాడు. ఈ తీర్థయాత్రలను ఎందుకు పెట్టారనుకున్నారు తెలుసా? ఆ నదుల్లో స్నానం చేయడం, ఆ చెట్లకు పూజలు చేయడం, గాలికి దీపం చూపించడం, సూర్యుడికి దీపం చూపించడం, ఇవన్నీ దేనికి పెట్టారంటే మన విశాలత, మనస్సు విశాలత పెరగడానికి. అలా చేసిన వ్యక్తి ఏమవుతాడని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ చూడండి. తేషాం ఏవ అనుకంపార్థం, అలా నన్నే ధ్యానించి పూజించినటువంటి వ్యక్తి అంతటా, తేషాం ఏవ అనుకంపార్థం, వాళ్ళ మీద అనుకంపతో దయతో అహం, నేను వాళ్ళ ఉన్నటువంటి అజ్ఞానం వలన పుట్టినటువంటి మోహాన్ని, అజ్ఞానజం తమః, అజ్ఞానం వలన పుట్టినటువంటి మోహాన్ని, మోహం అంటే ఏమిటి, కన్ఫ్యూషన్, డెల్యూషన్ అంటారు. వాడికి బుర్ర పనిచేయదు అనమాట, మోహంలో ఉన్నవాడికి బుర్ర సరిగా పనిచేయదు, బుద్ధి సరిగా పనిచేయదని అర్థం. ఏం చేస్తున్నాను, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏం పనిచేయం మోహంలో ఉన్నవాడికి. అలా ఉండడానికి కారణం ఏమిటి, అజ్ఞానం. దానికి తర్కణం ఏమిటి అంటే మోహంలో ఉన్నవాడికి ఎప్పుడు ఏదో ఒక ఆందోళన, భయం, దిగులు ఇట్లా ఉంటాయి మోహంలో ఉన్నవాడికి. ఆ మోహం, ఆ దిగులు, భయం, బాధ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి, మోహం వల్ల. మోహం ఎందుకు వచ్చింది, అజ్ఞానం వల్ల. కనుక వాళ్ళ దిగులు, ఆందోళన, భయం, బాధ పోవాలి అంటే వాళ్ళలో మోహం పోవాలి, తమస్సు అనేటటువంటి మోహం పోవాలి. ఆ తమస్సు అనేది పోవాలంటే అజ్ఞానం వలన పుట్టినటువంటిది కనుక అది అజ్ఞానం పోవాలి ముందు వాళ్ళకి. ఇప్పుడు అజ్ఞానం పోవాలంటే నేనేం చేయాలి వాళ్ళకి? అజ్ఞానం ఎక్కడుంది, వాళ్ళింట్లో ఈయన పెట్టెలో ఉందా అజ్ఞానం? ఆ వ్యక్తి లోపల మనస్సు, బుద్ధిలో, అంతఃకరణంలో ఉంది అజ్ఞానం. అందుకే నేనేం చేస్తాను, 2 లైన్ చూడండి, నాశయామి ఆత్మభావస్థ, నేను వాళ్ళ యందు ఉండి అంతఃకరణంలో ఆత్మభావస్థ, వాళ్ళ యందు ఉండి నేను ఆత్మభావస్థ, వాళ్ళ బుద్ధిలో ప్రవేశించి నేను ఆలోచన రూపంగా వాళ్ళకి మంచి ఆలోచన కలిగేటట్టు చేస్తా. ఎందుకంటే నా కోసం పూజ చేశాడు కదా, నన్ను ఆరాధించాడు కదా, అందుకని నేను వాళ్ళ మనసులో కూర్చొని వాళ్ళ బుద్ధిలో ప్రవేశించి ఆత్మభావస్థ జ్ఞానదీపేన భాస్వత, తేషాం వాళ్ళని, వాళ్ళ మనసులో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టడానికి నేను జ్ఞానదీపాన్ని వెలిగిస్తాను. వాళ్ళలో వివేకం, వైరాగ్యం, ముముక్ష అన్ని కలిగిస్తాను. అన్ని కలిగిస్తానంటే గురువునిస్తాను, క్లాస్కు వెళ్ళడానికి ఆటోకి డబ్బులు ఇస్తాను, లేకపోతే శరీరాల్లో శక్తిని ఇస్తాను, వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూరుస్తాను, ఆ గురువు చెప్పడానికి కావాల్సిన ఓపిక నేనే ఇస్తాను. ఎందుకంటే వీడికి చెప్పాలి కదా శిష్యుడికి, 2 గంటలు కూర్చునే శక్తి కూడా నేనే ఇస్తాను, ఈ శిష్యుడు కూడా 2 గంటలు కూర్చునే శక్తి నేనే ఇస్తాను అని నేనే ఇస్తానంటాడు ఆయన. ఆయన ఇవ్వకపోతే ఎవరిస్తారు మనకు? ఎందుకంటే నే చేసిన పూజాఫలము నా పూర్వజుల పుణ్యఫలము అన్నాడు. నేను చేసినటువంటి పూజాఫలం వలన ఇవన్నీ వస్తాయి. కనుక పూజ చేస్తున్నాము అంటే మనం డిపాజిట్ చేసుకుంటున్నాము అని అర్థం. ఏం డిపాజిట్? పుణ్యం డిపాజిట్. దేనికోసం పుణ్యం? శాస్త్రం చదవడానికి. మనకు పుణ్యం ఎందుకు తెలుసా ఇప్పుడు? శాస్త్రం చదవడానికి. శాస్త్రం ఎందుకు నీకు చదవడం అన్నారు? దుఃఖం పోవడానికి. ఏమంటే దుఃఖం పోతుందంటారా? దుఃఖం ఉంటే కదా పోవడానికి అని తెలుసుకుంటావు నువ్వు. దుఃఖమే లేదు, ఎక్కడి నుంచి పోతుంది? ఏమంటే దుఃఖపడుతున్నాం కదండి, అది పోవాలి కదండి. అంటే మంద చీకట్లో తాడుని పాము అనుకున్నాం, పాము అనుకొని పాము కాటేస్తుందేమో అని చెప్పి భయపడ్డాం. లైట్ వేయగానే పాము పోయిందండి అంటారా? లైట్ వేయగానే పాము పోయిందంటారా? పాము లేదని తెలుసుకుంటాం. అదేవిధంగా జ్ఞానదీపం వెలిగించగానే వెలిగించగానే ఎలా వెలిగిస్తాం? ఒక్కొక్క శ్లోకం చదివి చదివి అర్థం చేసుకొని జ్ఞానదీపం వెలిగితే అసలు బాధ ఏమిటి, దిగులేమిటి, చింత ఏమిటి, ఇవన్నీ నేను భ్రమలో ఉండి అజ్ఞానంలో ఉండి ఇవన్నీ సత్యం అనుకొని అందులో ఉండడం వల్ల జరిగింది, నిజంగా ఇవన్నీ సత్యం కాదు, ఇవన్నీ ఒక ప్రతిబింబాల్లాంటివి, ఏమండి కనపడేదంతా సత్యం కాదంటారా? సత్యం కాదంటారా? మరి కనపడుతున్నది అన్నారు శాస్త్రం అంటుంది, కనపడుతున్నది కదా అందుకే సత్యం కాదన్నారు. ఇక్కడ ఉన్నామండి, 10 అద్దాలు ఉన్నాయి, చుట్టూ 10 అద్దాలు ఉన్నాయి అనుకోండి, 10 అద్దాల్లో మనం కనపడతాం, అవన్నీ సత్యం అవుతాయా? ఏమండి కనపడుతున్నాయి కదండి అవన్నీ సత్యం కాదా అని అంటే అవన్నీ ఎలా కనపడుతున్నాయి? నువ్వు లేకపోతే కనపడతాయి అవి, కనుక ఇది సత్యమా అది సత్యమా? ఏది ఉంటే ఏది కనపడుతుంది, ఏది ఉంటే ఏది కనపడుతుందో అది సత్యం, ఏది కనపడుతుందో అది సత్యం కాదు, ఏది ఉంటే ఏది కనపడుతుందో అది సత్యం, కనపడేది సత్యం కాదు. ఈ ముఖం ఉంటే ఆ ముఖం కనపడుతుంది. ఇప్పుడు కనపడే ముఖం సత్యమా, ఈ ముఖం సత్యమా? ఆ ముఖం కనపడటానికి ఏ ముఖం కారణమో ఆ ముఖం సత్యం, కనపడే ముఖం సత్యం కాదు. చాలా బాగుంది స్వామిని గారు. అయితే ఏమంటారు ఇప్పుడు అంటే, ఈ జగత్తంతా కనపడుతోందా? ఎవరికి కనపడుతోంది? నాకు కనపడుతోంది. ఎవరికి కనపడుతుందో వాడు సత్యమా, కనపడేది సత్యమా? ఎవరికి కనపడుతుందో వాడు సత్యం, ఏది కనపడుతున్నది అది సత్యం కాదు, ఎవరికి కనపడుతున్నదో వాడు సత్యం. అయితే ఏం కనపడుతున్నది ఇప్పుడు? శరీరం కనపడుతున్నది, కనుక శరీరం సత్యం కాదు. మరి ఏది సత్యం? ఆ తెలుసుకునేవాడు ఎవరైతే ఉన్నాడో లోపల, ఈ శరీరం లోపల వాడు సత్యం. ఆ తెలుసుకునేవాడు ఎవరు? నేనే. మరి శరీరం కాదన్నారుగా, శరీరం కాని నువ్వు, ఏదో ఉన్నది లోపల, ఆ ఎరుక నాకు తెలుసు అన్నావు. నాకు తెలుసున్నప్పుడు కన్నుకు తెలిసిందా, నా మనస్సులో తెలిసింది? మనస్సు తెలిసిందా, మనస్సు లోపల తెలిసిందా? మనస్సు లోపల తెలిసింది. శరీరం ద్వారా, మనస్సు ద్వారా లోపల ఎవరో తెలుసుకుంటున్నాడు. ఆ తెలుసుకునేవాడెవడో వాడే నేను. అది సత్యం కానీ కనపడేది సత్యం కాదు. మీ శరీరం నాకు కనపడేది సత్యం కాదు, నా శరీరం మీకు కనపడేది సత్యం కాదు. మీలో ఏ తెలుసుకునేవాడున్నాడో, ఈ శరీరంలో ఏ తెలుసుకునేవాడున్నాడో వాడే ఆత్మ. ఆత్మ సత్యం, అది కనపడదు కంటికి. ఏమండి బల్బు సత్యమా, ఎలక్ట్రిసిటీ సత్యమా? ఎలక్ట్రిసిటీ నేను చూసావా, ఎలక్ట్రిసిటీ మరి చూడండి, దాన్ని సత్యం అంటావేమిటి? చూడకపోయినా కూడా బల్బు వెలుగుతున్నది కనుక ఎలక్ట్రిసిటీ ఉన్నదండి, కనపడకపోయినా కూడా కనుక ఎలక్ట్రిసిటీ సత్యం. చూడని దాన్నేమో సత్యం అంటున్నావు, చూసేదాన్నేమో అది ఒక గాజు పెంకు, ఇట్లా రాయి వేస్తే పగిలిపోతుంది. ఫ్యాన్ ఫ్యాన్ కోసమా, బల్బు బల్బు కోసమా? ఫ్యాన్ ఫ్యాన్ కోసం కాదు, బల్బు బల్బు కోసం కాదు. ఆ రెండింటి వెనకాల ఉన్న ఎలక్ట్రిసిటీ ముఖ్యం. మనం చూడకపోయినా కళ్ళతో, మనం తెలియకుండానే దేనికి ముఖ్యత్వాన్ని ఇస్తాం? ఎలక్ట్రిసిటీకి. అదేవిధంగా ఈ శరీరంలో కూడా మనం చూడకపోయినా కూడా ఈ జడమైనటువంటి మాంసం, ఎముకలు, గూడు, ఈ చీము నెత్రు ఉన్నటువంటి ఈ శరీరంలో, మాంస పిండంలో జడమైనటువంటి ఒక ప్రకృతి మ్యాటర్ని నడిపిస్తున్నది ఏదో ఉందో, ఆ చైతన్యం ఆత్మ. ఆ ఆత్మని నేను, ఈ మాంస పిండం నేను కాదు. ఇది వాకింగ్ టాయిలెట్, ఏమండి కరెక్టే కదా, వాకింగ్ టాయిలెట్ అండి. మొబైల్ టాయిలెట్ శరీరం క్షీణిస్తుంది కొంతకాలానికి, పోతుంది. ఎన్ని ఫ్యాన్లో వస్తాయి పోతాయి, ఎన్ని బల్బులో వస్తాయి పోతాయి. మన లైఫ్ టైంలో ఎన్ని బల్బులు మార్చాం మన ఇంట్లో, మన లైఫ్ టైంలో ఎన్ని ఫ్యాన్లు మారుస్తున్నాం. ఎలక్ట్రిసిటీ కూడా మారుస్తామండి, ఓల్డ్ అయిపోయింది ఎలక్ట్రిసిటీ అంటారా? ఏమండి మా ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఓల్డ్ అయిపోయిందండి, ఎందుకంటే 50 ఏళ్ళు అయింది ఇల్లు కట్టి, ఓల్డ్ అయిపోయింది అన్నాడు. ఎవరన్నా అంటారా? ఏం మారుస్తారండి? స్విచ్లు మారుస్తారు, వైర్లు మారుస్తారు, లైన్లు మారుస్తారు, బల్బు మారుస్తారు, ఫ్యాన్ మారుస్తారు. ఎవరన్నా చెప్పండి, మీ ఇంట్లో ఎలక్ట్రిసిటీ మార్చారు ఎవరన్నా? ఎందుకని మార్చరు? అందులో క్షీణత ఉండదు, ఎదుగుదల తరుగుదల ఉండదు. అదేవిధంగా శరీరాలు వస్తుంటాయి పోతుంటాయి బల్బులు అణువులాగా. కంటికి కనపడని ఆత్మ వ్యక్తమవుతుంటుంది, అవ్యక్తం అవుతూ ఉంటుంది. ఇది తెలుసుకోకుండా గుడుగుడు గుంజంగా ఉండే లాగా అటు ఇటు బొంగరంలాగా తిరుగుతావు ఎందుకురా? కూర్చో కాసేపు విను. నువ్వెవరనుకుంటున్నావు? నువ్వు 70 కేజీలు 80 కేజీలు ఉన్నాయి ఈ శరీరం నువ్వు అనుకుంటున్నావా? భార్యని భర్తని నేను, ఫలానా ఆయనకి తండ్రిని, ఫలానా ఆయనకి కొడుకుని, కోడల్ని, అత్తయ్యని అనుకుంటున్నావు నువ్వు? పిచ్చివాడా, ఆ శరీరం నువ్వు కాదురా. జ్ఞానదీపేన భాస్వత, నేను జ్ఞానాన్ని వెలిగిస్తాను వాళ్ళ మనసుల్లో. లోపల కూర్చొని వాళ్ళ మనసు శుద్ధంగా ఉంటే వెలుగుతుంది, లేకపోతే మసక మసకగా ఉంటుంది. గురుభక్తి శాస్త్రభక్తి ఉండి వాళ్ళకి ఈ లోపల నేను ఆ లోపల కూర్చుంటాను నేను. అంటే మనం వింటున్నామంటే మన గొప్పతనం కాదండి, అసలు అర్థం చేసుకున్న ఆ సంగతి. నేను వింటున్నాను అంటే ఆయన గొప్పతనం, నాకు అర్థమవుతున్నదంటే ఆయన గొప్పతనం. ఎందుకంటే ఆయన కూర్చుంటున్నాను అన్నాడు లోపల. ఆత్మభావస్థ, నేను వాళ్ళ మనసులో కూర్చుంటాను కనుక దేవుడి అనుగ్రహం వల్ల మనకు అర్థమవుతోంది. దేవుడి అనుగ్రహం వల్లనే నేను నన్ను నేను తెలుసుకుంటున్నాను. దేవుడి అనుగ్రహం లేకపోతే ఏమీ కాదు. దేవుడి అనుగ్రహం రావాలంటే ఏం చేయాలి? ఏకరూప భక్తి నుంచి, విశ్వరూప భక్తి నుంచి అంతటా ఆయనే ఉన్నాడు అనే భావన రావాలి. అవతల వాళ్ళ మీద ద్వేషం, కోపం, ఈర్ష ఎట్లా వస్తుంది అసలు? అంతటా ఆయనే అన్నప్పుడు ఎక్కడ చూసినా భగవంతుడే కదా. అంతా రామమయం, అంతా కృష్ణమయం, అంతా బ్రహ్మమయం, అంతా ఈశ్వరమయం. ఆ వ్యక్తిలో కల్మషం ఉంటుందా? నిజంగా ఉంటే ఆయన దగ్గరికి రాడు, లేకపోతే ఆయన పరిగెత్తుకుంటూ ఇక్కడ కూర్చుంటాడు లోపల. మనకు మమకారం, నాది నా వాళ్ళు మమకారం ఉన్నంతసేపు కూడా అది కల్మషం. నేను నాది నా వాళ్ళే అంటే మిగతా వాళ్ళందరినీ మనం వేరు చేసినట్లే. ఎందుకంటే వాళ్ళందరూ భగవంతుడు కాదు, నేను మాత్రమే. ఆ భగవంతుని అక్కడి నుంచి చూపిస్తాం, ఇక్కడ చూపిస్తాం, ఏరియల్ పైన అక్కడి నుంచి దిగి రావాలి ఆయన అంటాడు. ఆయన అంటాడు నేను అక్కడి నుంచి దిగిరాను, ఇక్కడి నుంచి దిగి వస్తాను అంటాడు. ఇక్కడి నుంచి వద్దు, వాళ్ళు మాత్రం వద్దు నాకు, నేను అంతటా ఉన్నాను కదా, వాళ్ళని నెట్టేస్తావేమిటి అన్నాడు. అందుకని భక్తులు వాళ్ళని ద్వేషించే వాళ్ళని కూడా వాళ్ళు ప్రేమించారు. చూసారా, భక్తులు వాళ్ళని నిందించి కష్టపెట్టే వాళ్ళని కూడా వాళ్ళు ప్రేమించారు. భక్తుడు ఎప్పుడు కూడా వాళ్ళని ద్వేషించిన వాళ్ళని, నిందించిన వాళ్ళని, హాని చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా నిందించలే భక్తుడు. కారణం ఏమిటో అర్థమైందా? నిజమైన భక్తుడు వాళ్ళందరిలో కూడా భగవంతుడే ఉన్నాడు. నేను ఎట్లా ద్వేషించేది అన్నాడే కానీ ఎవరిని ద్వేషించరా. అందుకే ప్రహ్లాదుడంటి భక్తుడు, ధ్రువుడు భక్తుడు, మీరాబాయి, త్యాగరాజ, పురంధరదాస, భక్త రామదాసు, భక్తులందరూ ఏమిటి అసలు వాళ్ళ దృష్టి అని తెలుసా? కనుక ఆ భక్తుల చరిత్రను చదివితే ముందు ఆ భక్తి మనలో రగలాలి. రగలడం అంటారు చూసారా, నిప్పులాగా అది మిణుకు 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 అంటుండకూడదు, పెద్ద జ్వాజ్వల్యమానంగా అది ఎదగాలి. అది ఎదిగినప్పుడు మనం అందరినీ ప్రేమభావంతో చూస్తాం, ఎవరిని ద్వేషించాం. ప్రేమిస్తామని చెప్పి అందరిని తెచ్చి నెత్తి మీద పెట్టుకోం కాదు, నెత్తి మీద పెట్టుకోమని కాదు. ఎవరి మీద ద్వేషం ఉండకూడదు, నింద చేయకూడదు. వాళ్ళల్లో ఒకవేళ దోషం ఉన్నప్పటికీ కూడా అలా ఉండాలి. కానీ ఏ వ్యక్తి కూడా నిందార్హుడు కాదు. భక్తుడైన వాడు ఎప్పుడు ఎవరిని నిందించడు, ఎవరిని దూషించడు. కనుక అటువంటి మనస్పక్వత వచ్చినప్పుడు భగవంతుడి దగ్గర కూర్చొని మనలో జ్ఞానదీపాన్ని వెలిగిస్తాడు. ఏ జ్ఞానదీపం? అన్ని తెలుసుకునేవాణ్ణి నేను, ఆత్మస్వరూపాన్ని, జ్ఞానాన్ని వెలిగిస్తాడు. ఇంత విన్న తర్వాత అర్జునుడు పొంగిపోయినాడు. ఆహా కృష్ణ, నువ్వెంత గొప్పవాడివి అని పొగుడుతున్నాడు. ఒకటే పొగడత 5 శ్లోకాలు వరుసగా, తర్వాత చదువుతాం 12వ శ్లోకం. అర్జునము వాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమయం విభుం. హే పరమాత్మ, పరం బ్రహ్మ, నువ్వు పరం బ్రహ్మ అనేవి అర్జునుడు చెప్తున్నాడు కృష్ణుడితో. ఇవన్నీ విన్న తర్వాత 10 శ్లోకాలు వినేటప్పటికీ అర్జునుడిలో ఒకటే ఆనందం. ఏమంటున్నాడు, నువ్వు పరం బ్రహ్మము అని చెప్తున్నాడు. పరం అంటే ద్వంద్వాలకు అతీతుడు అని అర్థం. సుఖ దుఃఖ రాగ ద్వేష వీటన్నిటికీ అతీతుడు. జయ అపజయ, మంచి చెడు, ధర్మ అధర్మ అన్నిటికీ పైన ఉంటాడు ఆయన. అన్నిటికి పైన ఏమిటి, అవన్నీ ఆయనలో ఉన్నాయి, ఆయనలోనే వ్యక్తమవుతున్నాయి అన్ని. ఆయనకి మంచికి లేదు, చెడు లేదు. మంచి చెడు అవన్నీ ఆయన వల్ల కనపడుతున్నాయి, ఆయన వల్ల వ్యక్తం అవుతున్నాయి. అందుకని ఆయన వాటికి అతీతుడు, పరం బ్రహ్మ. బ్రహ్మ అంటే అంతటా వ్యాపించినటువంటి అని అర్థం. బ్రహ్మతి బృహత్తమత్వాత్ బ్రహ్మ, పెద్దది అని అర్థం. బ్రహ్మ అంటే పెద్దది. పెద్దది అంటే ఎంత పెద్దదండి, ఇంత పెద్దది అని చెప్పలేనంత పెద్దది. బ్రహ్మం నపుంసకలింగం, అందుకని పెద్దది అంటున్నా. ఇంత పెద్దది అని చెప్పలేనంత పెద్దది అంటే కొండలు, కోనలు, ఆకాశం ఇవన్నీ పెద్ద పెద్దవి కదా అండి, వాటన్నిటికంటే పెద్దది. అందుకని ఆయనకి బ్రహ్మ అని పేరు. తైత్రీయ ఉపనిషత్తులో చదివాం కదా, బ్రహ్మం అంటే ఏమిటి అన్నారు. బ్రహ్మం అంటే ఏమిటో తెలియకుండా అందరూ బ్రహ్మం బ్రహ్మం గురించి మాట్లాడతారు. ఎందుకని అంటే ఇప్పుడు మాట్లాడు కొంచెం, తర్వాత నీకే తెలుస్తుంది. ఎప్పుడైనా ఒక రోజు పాడి పాడి బ్రహ్మం అంటే ఏమిటి, బ్రహ్మం ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే అని పాడంగా పాడంగా ఒక రోజుకి అసలు ఎవరి బ్రహ్మం అని ప్రశ్న వస్తుంది మనసులో. ఒక రోజు కాకపోతే ఒక రోజుకైనా, ఒక జన్మలో కాకపోతే ఇంకో జన్మకైనా, ఏ జన్మలో ఎప్పుడెప్పుడు ప్రశ్న అనేసి ఇప్పుడు వచ్చాము, ఎవరికి తెలుసు, మనకు తెలియదు. ఆ బ్రహ్మం పరం బ్రహ్మ. అటువంటి ద్వంద్వాలకు అతీతమైనటువంటి పరం బ్రహ్మ అంతటా విస్తరించి ఉన్నటువంటి బ్రహ్మ. ఏమండి అంతా విస్తరించి ఉన్నాడంటే, విస్తరిలాగా విస్తరించాడని. ప్రతి వస్తువులో సద్రూపంగా చిద్రూపంగా వ్యాపించి ఉన్నాడు కనుక అన్నింటి యందు ఆయన ఉన్నాడు, సత్తుచిత్తుగా ఉన్నాడు. ఇదంతా తైత్రీయం చదివి మాండక్యం చదివిన వాళ్ళందరికీ ఇంకా చెప్పేదేంటి, ఏమంటే పెద్దదంటే ఎట్లా ఉంటాడండి అని అడగకూడదు. అంటే ఉపనిషత్తులంతా చదివేశాం కదా, బృహదారణ్యక ఉపనిషత్తు చదువుతున్నాం. ఈ విషయం చెప్పకుండానే మీకు అర్థమైపోవాలి. అంతటా ఉన్నాడంటే ఎక్కడుంటాడండి అంతటా అంటే, అంతటా ఉన్నాడంటే మళ్ళీ ఎక్కడున్నాడంటావేమిటి. అంతటా, అంతటా ఉంటే మాకు కనపడటం లేదే అన్నాడు. అంతటా ఉంటే కనపడాలి కదండి అన్నాడు. ఆయనకి రూపం లేదు, రూపం లేకపోతే ఎట్లా కనపడతాడు. అలా కాదురా, అన్ని రూపాలు ఆయనవే అన్నాడు. అన్ని రూపాలు ఆయనవే అయితే ఈ పువ్వు ఆయనే, ఇది బాగుంది ఈ పుష్పం, పాపం ఒక పుష్పాలన్నీ తెచ్చిపెట్టారు ఇవాడు అందుకని చూద్దాం. ఈ పుష్పం ఆయనే, అయ్యో ఎన్ని రంగులు, ఇది ఒక పుష్పం, ఇది ఒక పుష్పం, అన్నీ ఆయనే. ఏమండి ఇవన్నీ ఆయన అంటారు ఏమిటండి, ఇది ఆయనకి పెట్టేది పుష్పం, ఇది ఆయనకి పెట్టడానికి, ఇది కూడా ఆయనకి పెట్టడానికే కదా ఆయన అంటారేమిటి. ఆయన ఆయనకి ఎట్లా పెడతామన్నారు, ఇంకా అక్కడే ఉన్నావేంటి, మళ్ళీ మొదటి మెట్లోనే ఎల్కేజీ ఆ యూకేజీలో. నేనేం చెప్పాను నీకు ఉపనిషత్తులో, పుష్పం ఉన్నది, ఈ పుష్పం ఉన్నది, ఈ పుష్పం ఉన్నది. భగవంతుడు ఎట్లా ఉన్నాడు, ఉన్నది అనే రూపంలో ఉన్నాడు. ఉన్నది అనే దానికి రూపం లేదు కనుక నువ్వు ఉన్నది అనే దాన్ని ఎట్లా తెలుసుకోవాలి, పుష్పాన్ని చూస్తూ పుష్ప రూపంలో ఉన్నాడు. ఉన్నది అనే రూపంలో పుష్పం ఉన్నది అన్నప్పుడు ఉన్నది ఏ రూపంలో ఉన్నది, ఇప్పుడు చామంతి పుష్ప రూపంలో ఉంది కనుక ఇప్పుడు ఇది ఎవరు, పరం బ్రహ్మమా కాదా, పరం బ్రహ్మమే. ఫస్ట్ ఫస్ట్ ఎవరిని వస్తే క్లాసులో అనుకుంటారు అనుకుంటారు మరి ఫస్ట్ క్లాసుకి వస్తే అనుకోరా. అందుకని రెగ్యులర్గా వస్తే అర్థమవుతుంది కానీ లేదా అర్థం కాదు. ఈ పుష్పంలో ఆయన ఈ పసుపు రంగులో ఉన్న మందార పుష్ప రూపంలో ఆయన ఉన్నాడు. ఆ విధంగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ పుష్పంలో ఉంటే, ఈ పుష్పంలో ఉంటే, ఈ దీంట్లో ఉంటే, మన అంతటా ఉన్నాడు కనుక ఇందులోనూ ఉండాలి, ఇందులోనూ ఉండాలి. ఈ రూపం క్లిప్ రూపంలో ఉన్నాడు, మైక్ రూపంలో ఉన్నాడు, ఫ్యాన్ రూపంలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, శరీర రూపంలో కూడా ఉన్నాడు. అందుకని మనం ఏమంటాం, నేను ఉన్నాను అంటాం. ఏ రూపంలో ఉన్నావు? స్త్రీ రూపంలో ఉన్నాను, పురుష రూపంలో ఉన్నాను, భర్త రూపంలో ఉన్నాను, భార్య రూపంలో ఉన్నాను, భార్యగా ఉన్నాను అంటాం. కానీ నేను భార్యని భర్తనను, భార్యగా, భర్తగా, స్త్రీగా. ఆ గా చూసారా, గా ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ గా అర్థం కావాలంటే కొంచెం ఇక్కడ ఉండాలి, స్టఫ్ ఉండాలి. ఓకే, స్కూల్కి వెళితే టీచర్ గారు ఏమంటారు, అండి మీరు ఎవరండి అంటే, నేను ఇక్కడ టీచర్గా ఉన్నానండి అంటుంది ఆవిడ. నేను టీచర్ని అనదు, నేను టీచర్గా ఉన్నానంటుంది. నేను మనిషిగా ఉన్నాను. ఒరే నువ్వు మనిషిగా ఉన్నావా లేదా, గా అంటాను చూసారా. ఆ గా ఏమిటో తెలుసా, ఆ గాలో ఉంది వేదాంతం అంతా. మనిషిగా ఉన్నాను, టీచర్గా ఉన్నాను, అమ్మగా ఉన్నాను. అంటే నువ్వు అమ్మవి కాదు, అమ్మగా ఉన్నావు. ఇప్పుడు రాముడు వేషం వేస్తున్నాడు, నేను రాముడిగా వేషం వేస్తున్నానండి అంటాడు. నేను రాముడిని అన్నాడు, నేను రాముడిగా వేషం వేస్తున్నాను నేను, కానీ రాముడిని కాదు, రాముడిగా వేషం వేస్తున్నాను. వేషం అయినప్పుడు అట్లా అంటాం కాదు, ఇక్కడ మాత్రం నేను టీచర్గా ఉన్నానండి, నేను అర్చకుడిగా ఉన్నాను, నేను ఆఫీసర్గా ఉన్నాను, నేను వంట మనిషిగా ఉన్నాను, నేను శిష్యుడిగా ఉన్నాను. ఏమిటి గా, ఇంతవరకు నేను ఎప్పుడు చెప్పలేదు 18 సంవత్సరాలు. అవునా, మీరందరూ శ్రద్ధగా వింటుంటే ఆయన పలుకుతున్నాడు లోపల నుంచి. భగవంతుడు పలికిడిది భాగవతం అట, పలికించడి వాడు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట. అందుకని ఇది ఒక పైప్ లైన్ శరీరం, ఇక్కడ కూర్చుని ఆయన పలికిస్తాడు. ఎవరి కోసం? తేషామేవానుకంపార్థం, వాళ్ళ అను వాళ్ళ మీద అనుకంపం వలన, దయ వలన నేను ఆ గురు ముఖంగా పలుకుతా అంటున్నాడు. ఇప్పుడు అర్థమైందా, గా గా అర్థమైందా? బాగా అర్థమైంది స్వామిని గారు. అది విషయం, నేను మనిషిగా పుట్టిన తర్వాత అంటాను చూడండి, మనిషిగా నేను ఆత్మని, ఆత్మని మనిషిగా వ్యక్తమవుతున్నాను. నేను మనిషిని కాదు, మనిషిగా వ్యక్తమవుతున్నాను. సరే, భాష ఫెసిలిటీ తెలుగులో ఎంత, ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి ఇది? ఇంగ్లీష్లో చెప్పిన ఇట రాదు. సరే ఇప్పుడు అర్థమైతే సరే, మనకంతే. పరం బ్రహ్మ, ఎందుకు చెప్పాను ఇదంతా అంటే, పరం బ్రహ్మ మరి ఆ పదంలో అంత ఉంది అర్థం, ఏం చేయను, చెప్పి తీరాలి. నేనే ఎప్పుడు చెప్పాలి, ఈ గా అనేది ఇప్పుడు నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు వచ్చింది ఆలోచన. ఇంత ఈ సెకండ్ ముందు వరకు కూడా నాకు అనిపించలేదు, ఈ గా ఏమిటనేది ఇప్పుడు వచ్చింది ఆలోచన. ఇదంతా భగవత్ కృప. చూసారా, మనం ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకోవాలని ఉద్యుక్తులం అవుతామో ఆ సత్యం మనకు వ్యక్తమవుతుంది, వెల్లడి అవుతుంది. ఇప్పుడు ఆత్మదీపేన భాస్వత అంటే కరెక్టా కాదో చెప్పండి, దీనికి ఏం ప్రమాణం కావాలి? ఇప్పుడు నన్ను పలికించిన వాడెవడు? ఆయన చెప్పిన వాక్యం సత్యమా కాదా చెప్పండి మీరే. నేను అనుకుంటున్న సత్యం అని కరెక్ట్గా 100% షూర్, అందులో సందేహం లేదు. ఆత్మభావస్థ నేను వాళ్ళ అంతఃకరణంలో ఉండి వాళ్ళల్లో జ్ఞానదీపాన్ని కలిగిస్తాన్నాడు. లేకపోతే ఈ గా ఏమిటి, అసలు నాకేం తెలుసు అసలు చెప్పడం? నేను ఆయన యొక్క తత్వాన్ని గురించి మాట్లాడుతున్నాను కనుక, ఆయన అనుకున్నాడు భగవంతుడు, ఈ స్వామిని ద్వారా ఈ సత్యాన్ని నేను పలికించాలి, ఇప్పుడు పలికించి వీళ్ళకి తెలియజేయాలనుకున్నాడు ఆయన. ఆ శ్లోకం యొక్క మహిమ ఇప్పుడు బయటపడింది, చూసారా? దీన్ని మించినది ఉందా, ఇంకేం కావాలి ప్రమాణం మనకు? ఆ భగవంతుడికి ఏమి ఇవ్వగలం మనం? అసలు ఆయన చెప్పిన శ్లోకం ఇక్కడే ఆయన నిరూపించాడు, ఎంత చక్కగా అర్థమయ్యేటట్టు మనకు తెలియజేశాడు చూడండి. మనిషిగా ఉన్నాను, టీచర్గా ఉన్నాను అంటే నేను ఆత్మని పుష్పముగా, ఈ పుష్పం నుంచి మొదలైంది నాకు అసలు విషయం గా. అంతేకాని నేను అది కాదు, ఇది ప్రకృతి, ఇది ప్రకృతి. నేను రూపం లేని ఆత్మని ఈ శరీరంగా వ్యక్తమవుతున్నాను, పుష్పంగా వ్యక్తమవుతున్నాను. నేను ఉన్నాను, నేను ఉన్నాను. ఉనికి ఎరుక నా స్వరూపం, దానికి రూపం లేదు. ఈ కళ్ళు చూడలేవు దాన్ని, ఈ కళ్ళు చూడగలిగే రూపంలో నేను కనపడతాను. కళ్ళు పుష్పాన్ని చూడగలవు, పుష్పం ద్వారా ఆత్మభావస్థ వాళ్ళ బుద్ధిలో నేను ఉండి ఈ పుష్పం ద్వారా వాళ్ళకి అర్థమయ్యేటట్లు చేస్తాను. ఎవరి ద్వారా? ఆ గురువు ద్వారా. కనుక గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు, నా గురువు సాక్షాత్ భగవంతుడు. ఏ గురువు అయితే నాకు ఆత్మ విద్యనిచ్చి పరమాత్ముడు యొక్క స్వరూపాన్ని చెప్తాడో ఆయన సాక్షాత్ పరమాత్ముడే. గురువు అనేది వేరే ఎక్కడున్నాడు? అంతా పరమాత్ముడే అయినప్పుడు నాకు ఆ పరమాత్మ స్వరూపాన్ని చెప్పేటటువంటి గురువు కూడా పరమాత్ముడే, భగవంతుడే సాక్షాత్. వేరే ఎట్లవుతారు అసలు? అది గురుభక్తి అంటే. గురుభక్తి దైవభక్తి వేరు కాదు, ఎందుకంటే గురువే దైవం కనుక దైవభక్తే గురుభక్తి, గురుభక్తే దైవభక్తి. అలా ఉన్నవాళ్ళకి బ్రహ్మ సాక్షాత్కారం, బ్రహ్మ జ్ఞానం రావడం కష్టమేమీ కాదు. 9వ అధ్యాయం చూసాం కదా, సుసుఖం కర్తుమవ్యయం. ఇప్పుడు సుఖంగా విన్నారా లేదా మీరు చెప్పండి? ఎంత సుఖంగా అర్థమైంది? ఏ విద్య ఇది? రాజవిద్య. రాజ విద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావమగ అవగం ధర్మ్యం కర్తుం సుఖం కర్తుం అవ్యయం అన్నాడు. ప్రత్యక్షావగమం తేలికగా అర్థం చేసుకోవచ్చు, చాలా తేలిక అంటున్నాడు ఆయన. ఇప్పుడు తేలిక అనేది నిరూపించారా లేదా ఆయన? అందుకని భక్తితో మనం ఎప్పుడైతే శాస్త్రాన్ని చదువుతామో, గురుభక్తితో, శాస్త్రభక్తితో, దైవభక్తితో, సర్వం భగవంతుడనే దృష్టితో చదివితే ఆ భగవంతుడు మనకు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. అందులో సందేహమే లేదు. పరం బ్రహ్మ అంతేకాదు, హే కృష్ణ నువ్వు పరం ధామ. పరం ధామ అంటే ఏమిటి? ధామ అంటే ఇక్కడ రెండు అర్థాలు. నీవు అన్నిటికీ ఆధారం, ఈ సృష్టికి ఆధారం నువ్వే, ఈ వస్తువులన్నిటికీ నువ్వే ఆధారం. ఈ జగత్తులో దేశం, కాలం, ఈ కాలానికి కూడా నువ్వే ఆధారం. దేశం అంటే చోటు, దీనికి కూడా నువ్వే ఆధారం. అంటే ఏమర్థం చేసుకోవాలి? అవన్నీ నీలోనే ఉన్నాయి, నువ్వు ఉండడం వల్లనే ఉనికి అనేది ఉండడం వల్లనే అందులోనే కాలం ఉన్నది, దేశం ఉన్నది, వస్తువులు ఉన్నాయి, ఉన్నవి అంటున్నా చూసారా? ఆ ఉండుట అనే దాంట్లోని ఇవన్నీ ఉన్నాయి. లేని కాలాన్ని తెలుసుకుంటున్నారా, ఉన్న కాలాన్ని తెలుసుకుంటున్నారా? ఉన్నటువంటి కాలాన్ని. ఆ ఉన్నది ఎవరు? పరం బ్రహ్మ. ఉన్న దేశాన్ని, చోటును తెలుసుకుంటున్నారా? ఉన్న చోట్ల కూర్చుంటారా, లేని చోట్ల కూర్చుంటారా? ఇలా ఎంతైనా చెప్పుకోవచ్చు. ఇదొక బంతులు ఆట ఆడుకున్నట్లే. వేదాంతం హల్వాలా ఉంటుంది అర్థం చేసుకుంటే, లేకపోతే లేకపోతే అనే ప్రశ్న లేదు, మనకు అర్థం అవుతుంది అంతే. ఓకే, ఉన్న చోట్ల కూర్చుంటాం, లేని చోట్ల కూర్చో. ఆ ఉన్నది అనేది ఆ భగవంతుడు, ఆ ఉనికి. ఉన్న వస్తువును చూస్తారా, లేని వస్తువును చూస్తారా? ఉన్న వస్తువును చూస్తారు. కనుక ఉండడం ముఖ్యమా, వస్తువు ముఖ్యమా? ఉండడం అనేది ముఖ్యం. ఆ ఉండడం అనేది ఆయన రూపం కదా, రూపం లేని రూపం. అన్ని రూపాలు ఆయనవే. అప్పుడు ఇప్పుడు హిందూయిజం అంటే ఏమిటో అర్థమైందా? ఈ జ్ఞానాన్ని ఇచ్చేదే హిందూ మతం. హిందూ ధర్మం, హిందూ మతం, దాని యొక్క లక్ష్యం ఏమిటంటే ఈ ఆత్మజ్ఞానాన్ని ఇవ్వడమే. అది ఎలా సాధ్యం అంటే ఆ హిందూ ధర్మానికి సంబంధించిన శాస్త్రాలు, వేదాలు, వేదాలలో ఉన్నటువంటి ఉపనిషత్తుల సారం, ఆత్మవిద్య, బ్రహ్మ విద్య మనకు లభిస్తుంది హిందూ ధర్మం వలన. కనుక ఇప్పుడు ఎంత గొప్పదో అర్థమైందా హిందూ మతం, హిందూ ధర్మం? వేదాలు లేని హిందూ ధర్మం లేదు, పురాణాలు లేని హిందూ ధర్మం లేదు. పురాణాల వలనే నా దేవుడు, నా భక్తి, నా పూజ ఇవన్నీ తెలుసుకున్నాను, నా వేదాలు, ఉపనిషత్తులన్నీ తెలుసుకున్నాను. ఇవన్నీ కూడా హిందూ ధర్మంలో ఉన్నాయి, సనాతన ధర్మంలో ఉన్నాయి. కనుక ఇటువంటి ధర్మం, మత ఆచరణలో పుట్టడం పరమ అదృష్టం. ఎందుకంటే ఇంతటి జ్ఞానాన్ని పొందడానికి నాకు ఆధారం ఈ ధర్మం, సనాతన ధర్మం, మతం. హిందువులంటే సామాన్యులు అనుకుంటున్నారు. ఇన్ని రకరకాల మతాలు వచ్చి ఇంత దండయాత్రలు చేసినా కూడా హిందూ ధర్మం ఈరోజు ఉన్నదంటే కారణం ఏమిటో తెలిసిందా? ఆ దాని వెనుక ఉన్నటువంటి బ్రహ్మ విద్య, స్పిరిచువాలిటీ అంటారు. ఆ స్పిరిచువాలిటీ వల్లనే ఈ మతం నిలుస్తున్నది ఇప్పటికీ. ఇంకా నిలుస్తుంది, ఆ చంద్ర తారక నిలుస్తుంది. నువ్వు నేను ఏమీ చేయలేము, దాన్ని ఎవరూ ఏమీ చేయలేరు. కారణం ఆ హిందూ ధర్మానికి కింద నాలుగు వేదాలు ఆధారం. ఆ నాలుగు వేదాలలో చెప్పబడినటువంటి కర్మ, ఉపాసన, బ్రహ్మ విద్య ఇవన్నీ తెలుసుకోకుండా మనం సీరియల్ చూసుకుంటూ, మ్యాగజైన్లు చదువుకుంటూ, స్టార్ డస్టులు చదువుకుంటూ కూర్చుంటే ఎవరికి నష్టం? హిందూ ధర్మం నష్టపోదు, నువ్వు నష్టపోతావు, నీ పిల్లలు నష్టపోతారు. ఈ పరమధర్మాన్ని తెలుసుకొని ఆనందంగా జీవిస్తే నీకు క్షేమం, కుటుంబానికి క్షేమం, సమాజానికి క్షేమం, ప్రపంచానికి క్షేమం. అటువంటి క్షేమాన్ని అందించవలసిన మనం అభద్రతలో పడిపోతే, అక్షేమంలో పడిపోతే నాన్ సేఫ్టీ, సేఫ్టీగా ఉండవలసిన మనం సేఫ్టీ లేకుండా అయిపోతే ఇందులో ఎంత సేఫ్టీ ఉందో చూసారా, ఎంత రక్షణ ఉందో చూసారా. జ్ఞానం వస్తే దీన్ని మించిన రక్షణ ఏముంది, ఇంకా నన్ను ఎవరు రక్షించాలి, నేనే అంత రక్షిస్తుంటే ప్రపంచాన్ని. ఇట్లాంటి మతాన్ని వదిలిపెట్టుకొని పిచ్చి పిచ్చి వాళ్ళు ఎక్కడికెక్కడికో పోతున్నారు. ఏమనాలి వాళ్ళని, ఎంత అమాయకులు, ఎంత దురదృష్టవంతులైతే హిందూ ధర్మం నుంచి తొలగిపోతారు. జన్మ జన్మల పుణ్యం ఉంటే కానీ ఇందులో పుట్టరు. ఈ దేశంలో పుట్టి, ఈ ధర్మంలో పుట్టి, ఈ ధర్మాన్ని పాటించడం అనేది మహాపుణ్యం. ఇంత దీనికి మించిన పుణ్యం లేదు అసలు. ఈ పుణ్యాన్ని తెలుసుకోకుండా మనిషి పొట్టపూటి కోసం రెండు ఇడ్లీ తింటావు, మూడు ఇడ్లీ, ఈ మాట వదిలిపెట్టను నేను ఎప్పుడు, రెండు ఇడ్లీ తింటావు, మూడు ఇడ్లీ తింటావు, మహా వేసుకుంటే ఒక షర్ట్ వేసుకుంటావు, ఒక కోట్ వేసుకుంటావు, ఆభరణాలు వేసుకుంటావు, అంతకంటే ఏం చేయగలవు. కానీ ఈ జ్ఞాన సంపద, దీని ఈ సంపద ముందు ఏ సంపద కూడా నిలవదు అసలు. ఈ జ్ఞానం ఇచ్చే ఆనందం ముందు ఏ సుఖభోగాలు ఇచ్చే ఆనందం అంత బలాదూర్ అని చెప్పచ్చు, అది నిలవు. అర్థమైందా? పరం బ్రహ్మ పరం ధామ నువ్వు ఆధారం అన్నిటికీ. శంకరాచార్యులు వారు ఏం చెప్తారంటే పరం ధామకి, ధామ అంటే చైతన్యతత్వం, ఎరుక అన్నారు. చూసారా, నేను ఇంతసేపు మాట్లాడినంత ఇదే ఎరుక, అవేర్నెస్, కాన్షియస్నెస్ ప్రిన్సిపల్ అంటారు. ధామ అంటే అంతటా వ్యాపించినటువంటి కాలాన్ని తెలుసుకునేటటువంటి చైతన్యం నేనే. కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం. ఇప్పుడు కాలాన్ని తెలుసుకుంటున్నది ఎవరు? నేనే. కాలం తెలుసుకునేవాడు గొప్ప, కాలం గొప్ప. ఏమండి, నా టైం బాగలేదండి. టైంను తెలుసుకునేవాడు నువ్వైతే, నువ్వు ఆధారం కాలానికి, కాలాన్ని నువ్వు నిర్ణయిస్తావా, నువ్వు నిన్ను కాలం నిర్ణయిస్తుందా? ఇప్పుడు ఎనిమిది అని ఎవరండి చెప్పేది? ఎనిమిదిన్నర, ఎనిమిది, ఏడు అని చెప్పేది ఎవరు? నేను. అంతేకాని కాలం, రేపు ఇక్కడ కూర్చో, నువ్వు రెండు ఉంటుందా కాలం? కాలం నా చేతిలో ఉంది, నేను కాలం చేతిలో లేను. అర్థమైందా? అర్థమైనట్లే ఉందండి. సరే, అదే కలలో, నిద్రలో కూడా ఏమండి, కాలమే అయితే ఎంత కలలో ఈ టైం ఉందా? ఈ టైం, ఈ టైం అంటే వేకింగ్ టైం. ఇప్పుడు మీరు టైం చూస్తారు కదా, ఈ గడియారం టైము, అది మీకు కలలో కనపడుతున్నదా? తొమ్మిదింటికి పడుకున్నారండి, తొమ్మిదిన్నరకి కల వచ్చింది అనుకుందాం. ఆ తొమ్మిదిన్నర టైము ఆ కలలో మీకు తెలుసా? మీరున్నారా లేదా అప్పుడు? మరి తొమ్మిదిన్నర లేదే, మీలో కాలం లేకుండానే మీరున్నారా లేదా? బాగా ఆలోచించండి ఇంటికి వెళ్ళి. ఓకే, కనుక కాలాతీతమైనటువంటి వాడిని నేను. కాలం లేకపోయినా కూడా నేను ఉంటాను. తొమ్మిదిన్నర లేదు, అయినా నేనున్నాను. అర్థమైందా? నేను లేచిన తర్వాతనే టైం. టైంకి ఉనికి ఎవరు ఇచ్చేది? నేను. ఉనికిని తీసేది ఎవరు? నేను. కానీ నేను ఉంటాను. కనుక టైం నన్ను కంట్రోల్ చేస్తుందా, నేను టైంని కంట్రోల్ చేస్తున్నానా? మరి టైం బాగాలేదంటావేంటి? ఏమిటి పొలిగిస్తున్నారు నా చేత ఇవాళ మీరన్నీ? చాలా సంతోషం, అర్థం చేసుకుంటున్నారు. తర్వాత పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్, నువ్వు పరమ పవిత్రం. భవాన్ నువ్వు చాలా పవిత్రమైన వాడి. పవిత్రం అంటే ఏంటండి? గంగానది పవిత్రం, తులసి పవిత్రం, అవి మనల్ని పవిత్రం చేస్తాయి, శుద్ధం చేస్తాయి. అన్నిటికంటే శుద్ధం చేసేవాడు పరమాత్మ. పవిత్రం పరమం పవిత్రం, గంగ పవిత్రమే, పాపాన్ని తొలగిస్తుంది, పుణ్యం ఇస్తుంది. మిగతా అవన్నీ కూడా కొన్ని కొన్ని పవిత్రాలు ఉన్నాయి చేసేవి. కానీ అజ్ఞానాన్ని తొలగించేది, అజ్ఞానం అనేటువంటిదే మలం, అది గంగ స్నానం వల్ల పోదు. అర్థమైందా? పరమం పవిత్రం భగవంతుడి జ్ఞానం వలననే మన యొక్క పాపాలన్నీ పోతాయి. అజ్ఞానం అనే చివరి పాపం, అజ్ఞానంతో ఉండడమే పాపం, వేరే ఇంకేంటి పాపం? ఇంకేం పాపం కావాలి దానికంటే? అజ్ఞానమే కదా దుఃఖం ఇస్తుంది, దుఃఖమే కదా అమంగళం, అమంగళమే కదా పాపం. కనుక ఇవన్నీ పోవాలి అంటే ఏమిటి? జ్ఞానం. పరమం పవిత్రం అన్నారు. పవిత్రాలన్నిటికంటే పవిత్రమైన వాడివి పరమం పవిత్రం. అంతేకాదు పురుష, పురుషం, పురుష అంటే చెప్పాను అర్థం, మూడు సార్లు రెండు అర్థాలు చెప్పాను, మళ్ళీ గుర్తు చేసుకోండి మీరే. పురి చేతే ఇది పురుష, ఈ శరీరంలో పురి, శరీరంలో ఉండేవాడు పూరి కాదు, పురి చేతే ఉండేవాడే ఆత్మ, చైతన్యం ఉనికి ఎరుక. కనుక పురుష, షహ అంటే ఉండేవాడు, పురు అంటే శరీరం. ఇంకొక అర్థం పూరయతి సర్వం, ఉనికి ఎరుకగా ఉండి అన్నింటినీ నింపుతున్నవాడివి నువ్వే, అది పురుష. మూడు శ్లోకాలు చెప్దామనుకున్నాను, ఒకటిన్నర లైన్ కూడా చెప్పలేదు, అయినా చాలా విషయాలు తెలుసుకున్నాం. అద్భుతంగా కాలం విషయం తెలుసుకున్నాం, గా తెలుసుకున్నాం, వెరీ గుడ్. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.